स्मः गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्
भारतीय आध्यात्मिकता దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని గురించి మాట్లాడుకుంటూ మనం చేస్తున్నటువంటి అనేక తప్పులలో ఒక పెద్ద తప్పు ఏంటి అంటే, ఇంట్లో ఒక దేవుడు ఫోటో పెట్టుకుని ఉదుర్తి వెలిగిస్తే, లేకపోతే ఎప్పుడైనా గబుక్కుని గుర్తు వస్తే ఒక కొబ్బరికాయ కొట్టేస్తే మనం కూడా భక్తులమే అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి తప్పుడు భావన ఏర్పడుతోంది. అది భారతీయత కాదు. దేవుడు ఫోటో పెట్టుకుని పూజలు చేస్తూ మీ జీవితంలో భగవంతుడి యొక్క ప్రవేశము లేకపోతే ఆ పూజలు కానీ అవి కానీ అనవసరం. మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. పూజలు మొదలెట్టినప్పుడు ఎలా ఉన్నాము, పూజలు చేసిన తర్వాత కూడా అలాగే మనం ఉంటే ఇంకా అది యోగ విద్య ఎలా అవుతుంది? చదువు రాని వాడికి చదువు వచ్చిన వాడికి తేడా లేకపోతే ఇంకా చదువు ఎందుకు? ఆ తేడా ఎక్కడ వస్తుంది, ఏం చేసుకుంటే వస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం మనం. ఏంటి ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం? ఒకనొక విశాలమైనటువంటి శక్తి ఈ సంపూర్ణ సృష్టికి కారణము, అది మన నమ్మకం. తెలియదు మనకి, మన అనుభవంలోకి అది రాలేదు. మనం నమ్ముతున్నాం పరమాణు ఉంది, ఎలక్ట్రాన్ ఉంది, అది ఎలా ఉంటుందో మనకి తెలియదు. చూసిన వాళ్ళు చెప్పారు, సైంటిస్టులు చెప్పారు. చెప్పటమే కాకుండా సైంటిస్టులు ఏం చేయగలుగుతున్నారు, వాటిని ఉపయోగించి వాటి ద్వారా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతున్నారు. అలాగే యోగ విద్య ద్వారా మనం ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఆ అద్భుతమైన శక్తికి వశులమై ఆ శక్తి మనకి వశం కాదు, అది గుర్తుంచుకోండి. అనంతమైనటువంటి శక్తి మీకు వశమైంది అంటే అది అనంతమైన శక్తి కాదు అని అర్థం. మీకే వశం అయిపోతే ఇంకా దానికి అనంతమైనటువంటి శక్తి ఏముంటుంది? పిచ్చి కానీ భ్రమ. అంచేత భగవంతుడు మీకు వశం కాడు, అదొక భ్రమ. మీరు భగవంతుడికి వశం అయిపోతారు. ఆ విధానము భగవత్ శక్తికి, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తికి మనం వశం అయిపోవటం ఎలా అన్నది యోగ విద్య. దానికి కావలసినటువంటి విధి విధానాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటటువంటి సమూహాన్ని మనం తయారు చేసుకోవాలి. అది చాలా స్పష్టంగా మనసులోకి ఎక్కించుకోండి. తేడా అది మన ఆశ్రమాలలో, మన స్నేహితులలో, మన సంబంధీకులలో మన వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఆశించేది ఏంటి అంటే, యోగ విద్య గురించి మీకు ఎంత అనుభవంలోకి వచ్చిందో ప్రతిరోజు మీ నిత్య జీవితంలో దాన్ని మీరు చూసుకుంటూ ఉండగలగాలి. ఇంగ్లీష్ నేర్చుకోవటానికి టీచర్ని పెట్టుకున్నాం, మొదటి రోజు ఏ చెప్పాడు, రెండో రోజు బి చెప్పాడు, మూడో రోజు సి చెప్పాడు, ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యాక అక్షరాలు కలపటం ఎలాగో చెప్పాడు. తేడా తెలుస్తుంది కదా, అసలు ఇంగ్లీష్ రాని స్థితి నుంచి ఇంగ్లీష్లో మీరు మాస్టర్ అయిపోయే మధ్యన అనేక స్థితులు ఉన్నాయి. అక్షర జ్ఞానం దగ్గర నుంచి, అక్షరాలు కలపటం దగ్గర నుంచి, వాటి ఉచ్చారణ దగ్గర నుంచి, దాని తర్వాత వ్యాకరణం దగ్గర నుంచి, చివరికి స్వచ్ఛంగా మీ భావాలను చెప్పగలగటం వరకు మీరు ఎదిగారు. కానీ ఎదుగుదలలో ప్రతి అడుగు మీకు తెలుస్తూనే ఉందిగా, ఇవాళ నేను ఇన్ని అక్షరాలు నేర్చుకున్నాను, తర్వాత ఇన్ని అక్షరాలు నేర్చుకున్నాను, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, తర్వాత ఈ స్థాయిలో ఉన్నాను. మరి యోగ విద్యలో మీకు ఆ అనుభూతి వస్తున్నదా? నేను ఇవాళ సాధనలో ఈ మెట్టు ఎక్కాను, చిన్న మెట్టు కావచ్చు, దానికి ఉంది చాలా చిన్న మెట్టు కావచ్చు. సి అనే అక్షరం ఒకటి నేర్చుకున్నాక తర్వాత రోజు డి అనే అక్షరం ఒకటే నేర్చుకుని వదిలేసాం, ఒక అక్షరమే నేర్చుకున్నాం, కానీ నేర్చుకున్నాం కదా. మరి అలాగే యోగ విద్యలో మీరేం నేర్చుకుంటున్నారు అని, అది మనం చాలా స్పష్టమైన అవగాహన చేసుకుంటే చాలా సులభంగా మనకి ఏ విధమైనటువంటి గందరగోళం లేకుండా ముందుకెళ్తాం. MBBS కోర్సులో జాయిన్ అయ్యాడు, ప్రాక్టీస్ ఎప్పుడు పెడతామని అడగం మనం. ఇంచేత మనకు తెలుసు వాడు ప్రాక్టీస్ పెట్టడానికి ఇంకా కనీసము ఏ విధమైనటువంటి స్ట్రైక్లు గందరగోళాలు లేకపోతే 6 ఏళ్ళు పడుతుంది. అప్పటికీ గ్యారంటీ లేదు ప్రాక్టీస్ ఉంటుందని. ఇంచేయంటే MD కావాలి. ఇప్పుడు MBBS అవుడు వింటున్నాడు, ఇంకొన్నాళ్ళు పోయాక MD కూడా పనికిరారు, DM కావాల్సి వస్తారు. కానీ యోగ విద్యలో మనకున్నటువంటి పెద్ద జాడ్యం ఏంటి అంటే, మొదలెట్టిన రెండో రోజు నుంచి ఫలితాల గురించి ఆలోచిస్తాం. రెండో తప్పు, మొదటి తప్పు ఏంటి అంటే, అసలు యోగ విద్యలోని మెట్లే మనకి తెలియదు. మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అది తెలియదు ముందు మనకి. మనకి తెలిసిన వాళ్ళ పిల్లవాడు ఈ సంవత్సరం మనం కలిసినప్పుడు వాడు 6వ క్లాస్ చదువుతూ ఉంటే, నెక్స్ట్ ఇయర్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం, ఏం బాబు 7వ క్లాస్లో వచ్చావా అని అడుగుతాం. ఎందుకు, 6వ క్లాస్ తర్వాత 7వ క్లాస్లోకి వచ్చి ఉంటాడు అని ఒక సహజమైనటువంటి ఎక్స్ప్లెనేషన్, అది కరెక్ట్ కూడా. మరి యోగ విద్యలో 1 సంవత్సరం అయిన తర్వాత మీరు ఏ స్థితికి వచ్చారు, అంచనా ఉందా మీకు, అంచనా వేసేటటువంటి ఏదైనా కొలబద్ధం ఉందా? లేదు. మరి ఎందుకు ఆ యోగ విద్య, అది మనం చేస్తున్నటువంటి తప్పులు. రెండో తప్పు ఏం చెప్తున్నాను నేను మీకు, మొదలెట్టాం ఫలితాల గురించి ఎదురు చూడటం. మీరు MBBS కోర్సులో జాయిన్ అయ్యాక 6 ఏళ్ళు పడుతుంది అని మీకు స్పష్టంగా తెలుసు కదా. మీరు ప్రాక్టీస్ మొదలెట్టాలంటే మీ అంతటా మీరు దాని ఫలితాలను ఉపయోగించుకోదలుచుకుంటే 6 ఏళ్ళు పడుతుంది. కానీ MBBSలో సీట్ రావడానికి ముందే ఎంత కష్టపడ్డారో మరి అది లెక్క పెట్టుకోవద్దు. ఏ అక్కల, ఇవాళే పూజ మొదలెట్టాం మేము, ఓం భూర్భువస్వః, ఇంకా పూర్తి చేయలేదు గాయత్రి మంత్రం. మీకు తెలియదు మాస్టర్ గారు, నేను అలా ఉచ్చారణ చేశాను, ఫలితాలు వచ్చేసాయి. పాపం విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు, సంవత్సరాలు తరబడి సాధన చేసినా వాళ్ళకేం రాలే. మనం మాత్రం గాయత్రి మంత్రం మొదలెట్టేసాం, ఉద్యోగం వచ్చేసిందో లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అయిపోయిందో ఏదో కారణాలు లింక్ పెడతాం మనం. ఇవాళే మొదలెట్టారు మీరు గాయత్రి మంత్రం చేయటం, అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయా? వాళ్ళ అదృష్టాలు బాగుండి అయిపోయి కాలం కలిసి రాక తలనొప్పి వచ్చింది మీకు, ఓం భూర్భువ అనగానే తలనొప్పి వచ్చేసింది, ఇంకేమన్నా గాయత్రి మంత్రం బడిసిపెట్టింది. గాయత్రి మంత్రం కాదు ఇంకో మంత్రం, అంత శక్తి ఉంది మీకు. అంటే ఆ మంత్రం యొక్క తరంగాలను ఎంత బాగా మీ శరీరం పట్టుకోగలుగుతుందంటే తప, అంటే మన మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వానికి ఆద్యం పోసేవాళ్ళు, వత్తాసు పలికేవాళ్ళు చాలామంది తయారయ్యారు పండితులు అన్న పేరుతో. దాంతో ఏమైపోతుంది, భయం మనకి సహజం కదా. మీకు ఇంత చెప్తే మాత్రమే ఉంది, నాయన జాగ్రత్త గోడ దగ్గరికి వెళ్ళకు కరెంట్ ఉంది అంటే నేను వెళ్ళి ముట్టుకోను. ఏమో ఎందుకైనా మంచి దూరంగా ఉండేవో, ముట్టుకుని షాక్ కొట్టించుకోవడం ఎందుకు, ఉండకపోవచ్చు షాక్ అక్కడ. ఇది రెండోది. ఫలితాల గురించి లింక్ పెట్టుకోవటం, మీరు చేసినటువంటి యోగ సాధన గురువులు చెప్పేది ఏంటి అంటే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కొంచెమైనా మీరు ఈ ఆధ్యాత్మిక యోగ విద్యలో ముందుకు వెళ్తే మహత్తరమైనటువంటి భయాన్ని అది పోగొడుతుంది అని. దానివల్ల మీకు భయం వచ్చింది అంటే పంచదార తిన్నాను చేదుగా ఉంది అన్నట్టు ఉంటుంది అది. అది పంచదార అయి ఉండదు, లేకపోతే మీకు జ్వరం వచ్చి ఉంటుంది. రెండు సాధారణ పరిస్థితులు కాదు, జ్వరము మీ సాధారణ పరిస్థితి కాదు కదా. చేత మేము పూజలు చేసాం, భగవంతుడిని పూజ చేసాం, దానివల్ల మాకు ఈ కష్టాలు వచ్చాయి, ఈ గందరగోళం ఒకటి తయారవుతుంది, దీన్ని రూపుమాపాలి. కామన్ సెన్స్. నేను మామిడి విత్తనం నాటి చేదు మొక్క వచ్చింది అంటే ఎలా నమ్మటం, వేప చెక్కాయ రాదు మామిడి చెట్టుకి, మామిడి పండే వస్తుంది. నేను యోగ విద్య సాధన చేస్తూ అనంతమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చేటటువంటి విద్యను అభ్యసిస్తూ నా కష్టాలు వచ్చాయంటే రావచ్చు, కానీ ఆ కష్టాలు మాత్రం ఖచ్చితంగా యోగ విద్య వల్ల కాదు అనే నమ్మకం మీకు ఉండాలి. అనేక కారణాలు ఉండొచ్చు, దానికి ఉంది వర్షంలో తడిసి ఉండొచ్చు, దాని ముందు రోజు జలుబు చేసింది, గాయత్రి వల్ల జలుబు చేసిందంటే ఏం చేస్తాం. ఎందుకు ఇది చెప్తున్నాను, మన యోగ విద్యలో ఈ రెండు లక్షణాలను మనం దూరం చేసుకోకపోతే ముందుకెళ్ళలేము. ఈ రెండు, ఒకటి ప్రతిరోజు మీకు తేడా తెలియాలి. ఒక్కొక్కసారి ప్రతిరోజు మనకి తేడా తెలియదు. ఉదాహరణకి ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, రెండో రోజే మజిల్ పెరిగిపోదు కదా మీరు ఎంత కొలత చేసినా, కానీ తేడా తెలుస్తుంది మీకు. ఎక్సర్సైజ్ చేయకపోవటానికి చేయటానికి ఉండే ఆ మానసిక స్థితి ఉందే, ఆ శారీరకమైనటువంటి అనుభూతులు ఉన్నాయే, ఆ తేడా తెలుస్తుంది. ఆ తేడా తెలియలేదంటే అర్థం ఏంటి, మీరు చేయలేదన్నమాట, మీరు ఆ రోజు సాధన కరెక్ట్గా చేయలేదు. ఇవి మనసులో గుర్తుంచుకోండి. మీరు ప్రతిరోజు నిరంతరము మనం ముందుకు సాగుతున్నాం, ఆ ముందుకు సాగుతున్నాం అనేటటువంటి అనుభూతి మీకు నిరంతరము తెలుస్తూ ఉండాలి. తెలియకపోతే ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోండి. అసలు సాధన ఎలా మొదలెట్టాలి అనే దాని గురించి మనం ముందు ఆలోచిద్దాం ఇప్పుడు. కానీ ఈ మూడు లక్షణాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకోండి. మొదటిది ఏం లక్షణం చెప్పాను, మన స్థాయి ఏమిటి, ఏ స్థాయి నుంచి మనం మొదలెట్టి ఏ స్థాయికి వెళ్తున్నాం అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారా, క్రైస్తుని పూజిస్తున్నారా, అల్లాని పూజిస్తున్నారా, అంతా ఒకటే. ఆంధ్ర క్రిస్టియన్ ఏసీ కాలేజీలో చదివారా, ముస్లిం కాలేజీలో చదివారా, టీజేపీఎస్ కాలేజీలో చదివారా, హిందూ కాలేజీలో చదివారా, ఇందులో చదివితే ఏంటి, బీఎస్సీ డిగ్రీ ఒకటే. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి సాధనలో మీరు మొట్టమొదట మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అంటే, మీరు ఎక్కడున్నారు. ఒక సబ్జెక్టు నేర్చుకోవాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాం కదా, ఎందుకు ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాం, మీరు అసలు దానికి తగిన స్థాయిలో ఉన్నారా లేదా. ఇక్కడ ఎంట్రన్స్ టెస్టులేం లేవు, ప్రతివాడు యోగ సాధనకి అర్హుడే. ఎక్కడ నుంచి మొదలెట్టాలి అన్నది మాత్రమే వాడు ఆలోచించుకోవాలి, వాడికి వాడే. ఎవడు చెప్పగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి గురువులు ప్రస్తుతం ప్రపంచంలో నాకు ఎక్కడా కనిపించలే. నాయన నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఇక్కడ నుంచే మొదలెట్టువో, నువ్వు ఈ దారం బట్టే వెళ్ళు, పక్క దారిలో నీకు అక్కర్లేదు చెప్పే గురువులు లేరు. ఇంచేత మొత్తము మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా భ్రష్టు పట్టిందో యోగ విద్య కూడా అంత భ్రష్టు పట్టింది. తెలుసున్నటువంటి కొంతమంది గుడ్ టీచర్స్ గారు మా కాలేజీలో, వాటిలో కూడా నేను చాలామందిని చూస్తూ ఉంటాను. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చు వాళ్ళకి, కానీ ఆ సబ్జెక్టుని చెప్పాలి అనుకుంటే వాళ్ళు చాలా బాగా చెప్పలేరు. ఎందుకురా బాబు వీళ్ళ క్లాస్కి వచ్చామనిపిస్తుంది, అంటే వాళ్ళకి సబ్జెక్ట్ రాదేనా. యోగ విద్యలో నిష్ణాతులే కావచ్చు వాళ్ళు, కానీ ఆ యోగ విద్యను ఎదుటవాడి స్థాయికి దిగి వాడి స్థాయి నుంచి వాడిని పైకి ఎత్తగలిగేటటువంటి టెక్నిక్స్ ఇదివరకు గురుకులంలో ఉండేవి. ఇప్పుడు ఆ గురుకులాలు లేవు, ఆ గురువులు లేరు. లేకపోతే గురువు ఉన్నాడు, గురువులు లేరు, కానీ ఎవడా గురువు? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ప్రార్థించండి ఆ గురువుని. సర్వవ్యాపి అయినటువంటి ఆ గురువు ఎక్కడ లేడు. సర్వవ్యాపి అయినటువంటి ఆ గురువు మీ హృదయంలోనూ ఉన్నాడు. వాణ్ణి అడగండి, నేను ఏ స్థాయిలో ఉన్నాను, అక్కడ నుంచి నన్ను నడుపు అని. కానీ మనం టెలిఫోన్లో మాట్లాడేస్తూ ఉన్నాం అనుకోండి, ప్రశ్న తర్వాత ప్రశ్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వేం చేస్తున్నావు, మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, ఇదంతా లిస్ట్ చదివేశారు. వాళ్ళని మీరు జవాబు చెప్పనివ్వటంలే, మీరు ఒక్క నిమిషం ఆపితే వాళ్ళు జవాబిస్తారు. అలాగే గురు బ్రహ్మ అన్నాక మీ కోరికల లిస్ట్ చదివారనుకోండి ఆయనకి, ఆయన ఏం జవాబిస్తాడు? విత్తనం నాట్యం తవ్వుతున్నాం ఎంత పైకి ఎరిగిందో అని, చచ్చిన విత్తనం పైకి రాదు. అలాగే ఆ గురువు బ్రహ్మ అన్న తర్వాత మీరు మౌనంగా అయిపోండి. అది నేను ఇక్కడ మీకు నేర్పుతున్నది. అడ్రస్ ఏం? గురువుని మీరు అడిగారు, నాయన నేను ఎక్కడున్నాను, నన్ను ఏం చేయమంటావు? ఇంకా అక్కడ నుంచి జవాబు వచ్చేంత వరకు మీరు కథలు బాకండి. ఆ పట్టుదల అది నేర్చుకోండి. ఆ కాంటాక్టింగ్ ద గురు, గురు స్పర్శ అంటామే, గురు అనుగ్రహం అంటామే. ఏఎంసి అని సిద్ధ సమాధి యోగ వాళ్ళు నిత్య సమాధి యోగ అని నేర్పిస్తూ ఉంటారు 3 రోజుల పాటు. వాళ్ళు చెప్పేది ఇదే, కానీ అంత స్పష్టంగా ఎందుకో అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనిపిస్తుంది. లేకపోతే అదొకటి చాలు, గురువు యొక్క స్పర్శ మీకు వచ్చేస్తే ఇంకా ఎవ్వరూ ప్రపంచంలో మీకు మార్గదర్శనం చేయాల్సిన పని లేదు, అవసరం లేదు. ఇచ్చాయంటే వాడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు. ఇంకా వాడిని మించి మీకు చెప్పేదేవుడు, దారి చెప్పేదేవుడు, వాడు చూపించలేకపోతే ఇంకా చేయగలిగేది ఏమీ లేదు కూడా. కానీ వాడి దగ్గర నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్కి, వాడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతిక్రియ కోసం మనం ఆగటంలే. 20 నిమిషాలు మాస్టర్ మౌనంగా కూర్చోమన్నారు, కూర్చున్నారు మీరు సరే. కానీ ఆ 20 నిమిషాలు మీరు మౌనంగా లేరు, మీ మనసు ఎటో వెళ్ళిపోతుంది. మీ మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటే గురువు చెప్పింది ఏమనిపిస్తుంది? ఆ మౌన స్థితి అభ్యసించండి. స్విచ్ ఆఫ్ ఆన్ లాగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిజంగా మౌనంలోకి వెళ్ళిపోగలిగితే ఆ తర్వాత ఇంకా మీరేం చేయక్కర్లే, ఆ మౌనమే చేస్తుంది. కానీ మీరు మౌనంలోకి వెళ్ళటంలే, భౌతికమైనటువంటి మౌనంలో ఉన్నారు తప్ప శూన్యము, మీరు కూడా లేని స్థితి, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ దానికోసం ఈ క్యాంపులు పెడుతున్నాం. నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరము. ఇక్కడ అనుభూతి రాకపోతే మీ ఇంటి దగ్గర వస్తుందని నాకు నమ్మకం లే, కానీ రావచ్చు, అసంభవం లే, ఇక్కడే వస్తుంది. అదేం గ్యారంటీయా చెప్పలేం, ఎక్కడ వస్తుందో, ఎవరికి ఎప్పుడు ఏ క్షణంలో వస్తుందో. లావోత్సే అనేటటువంటి ఒకడికి ఎండాకు రాలుతోంది చెట్టు నుంచి, అది చూస్తూ వాడు సమాధిలో గడిపాడు. మహావీరుడు ఆవు పాలు పితుకుతున్నాడు, ఆ క్షణంలో ఆ స్థితి గడిపాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో. రమణ మహర్షి నేను చనిపోతానేమో అనుకుంటూ పడుకున్నాడు, స్కూల్ నుంచి వచ్చాడు, 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతున్నాడు. నేను చనిపోతానేమో అని భయపడుతూ పడుకున్నాడు. ఎందుకు అసలు ఆయన వచ్చిందో మనకి తెలియదు, పూర్వజన్మ సంస్కారాలు ఏవో కదిలేయి. ఫీజు కట్టడానికి ఇంటికి వచ్చాడు, ఫీజు డబ్బులు తీసుకోవాలని. నేను చచ్చిపోతున్నానేమో అనిపించింది అతనికి, పడుకుండిపోయాడు. అంతే, ఇంకా దాని తర్వాత వాడు లేడు, రమణ మహర్షి వచ్చాడు. కానీ రమణ మహర్షిగా మారటానికి 16-17 ఏళ్ళు పట్టింది. మళ్ళా ఆ క్షణంలో ఇల్లు వదిలేసిన అతను రమణ మహర్షిగా మారటానికి చాలా టైం పట్టింది. అదే ఇందాక నేను చెప్పానే, మీరు మౌనం సాధించిన తర్వాత ఆ యోగ స్థితిలోకి వెళ్ళటానికి మళ్ళీ టైం పడుతుంది మీకు. కానీ ముందు ఆ మౌన స్థితి వచ్చేస్తే దాని తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు, ఆ మౌన స్థితి మిమ్మల్ని లాగిస్తుంది. అందుకని నిరంతరము నేను మీకు ఈ మధ్య స్ట్రెస్ చేస్తుంది ఏంటి అంటే, యోగ విద్య నేర్చుకోవాలి అంటే మంత్రం యొక్క అర్థాన్ని దర్శించాలి అంటే, వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకుని మళ్ళా వేదాలని భారతదేశానికి అందించాలి అంటే చాలా సంస్థలు ఏర్పడుతున్నాయి. నాకే అభ్యంతరం లేదు సంస్థలు ఏర్పడటంతో. ఇంచేటంటే ఇంత విశాల భారతదేశంలో, ఇంత విశాల విశ్వానికి ఎన్ని సంస్థలు ఉన్నా సరిపోదు. ఎన్ని స్కూల్స్ ఉంటే సరిపోతుంది? ఇప్పటికీ సరిపోవటం లే. గుంటూరులో కావలసిన స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి, అయినా పిల్లలకి సరిపోవు. ఇంకో 70-50 కాలేజెస్ వచ్చినా కూడా చిలేగా. ఇంచేత ఎన్ని సంస్థలు ఏర్పడుతున్నాయి అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రశ్న ఏంటి అంటే, వేద విద్యను పోషించాలి అనుకునేటటువంటి వ్యక్తులు వేద విద్యను పోషిస్తున్నారా, వేదాల యొక్క శవరూపాలను పోషిస్తున్నారా? తేడా అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఓం భూర్భవస్వ తత్సవితురవరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి మంత్రం కదా మాస్టర్. మరి ఇదే గాయత్రి మంత్రము విశ్వామిత్రుడు చేశాడు, వశిష్ఠుడు చేశాడు, దయానంద సరస్వతి చేశాడు, శ్రీరామ శర్మ ఆచార్య చేశాడు. వాళ్ళకి పలికినట్టు మనకు పలకటం లేదే. నా ఉద్దేశం అది, మంత్రాల వెనకాతల, శబ్దాల వెనకాతల, వేదాల వెనకాతల ఉన్నటువంటి శక్తిని మనం పోషించకుండా వేదాలను ఏదో మనం రక్షించేస్తున్నాము అనుకునేటటువంటి భ్రమ ఉందే, అది చాలా గందరగోళానికి కారణం చేస్తుంది. ఆ గందరగోళం ఎక్కడొస్తుంది మనకి? ఇతరులను చూసి వాత పెట్టుకోవటం వల్ల. ఆ ఇతరులు ఎవరు ఏమిటి అనే దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లే. కానీ మనం చేసేటటువంటి తప్పు ఏంటి అంటే, ఏదైనా ఒక దాన్ని మనం నిక్షిప్తం చేసుకోవాలి అంటే, ఏదైనా ఒక దాన్ని మనం దాచుకోవాలి అంటే, దాన్ని ఎక్కడో రాసేసి ఏ కెనరా బ్యాంక్లోనో, ఆంధ్ర బ్యాంక్లోనో, స్టేట్ బ్యాంక్లోనో ఏం తీసుకోవాలి, లాకర్స్ తీసుకుని డబుల్ లాక్ కాకుండా 4 లాక్కి పెట్టేస్తే ఆ వేదాలు భద్రంగా ఉంటాయి అక్కడ లాకర్స్లో. నీకేం ఉపయోగపడతాయి? నీకు ఉపయోగపడినటువంటి వేదము పుస్తకాల మీద ఉంటే లాభం లేదు అని చెప్పే ఋషులు వాటిని రాయలేదు. వాటికి రాతం చేతకాకేం కాదు, అంత వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టలేని జాడ్యం ఏం కాదు, వాళ్ళు ఇలా చేతులు ఊపిస్తేనే అవి వచ్చేస్తాయి. ఎందుకు వాటిని నిక్షిప్తపరచలేదు అంటే, వాళ్ళు నిక్షిప్తపరిస్తే మీకేం అర్థం కాదు, అది ఏమీ అర్థం కాదు. ఓం భూర్భవ. మానవుడి ప్రవర్తన ఎలా ఉంది అంటే, పెట్రోల్ ఉంది, ఎవరికి కావాలి పెట్రోల్? నాకే. పృథ్వీ మాత హృదయ గర్భంలో దాగి ఉన్నటువంటి ఆ పెట్రోల్ పరిణామ క్రమములో దేనికోసం ఆవిడ నిక్షిప్తం చేసుకుందో మనకు తెలీదు. మనం వాడేస్తాం ప్రస్తుతం. అంటే మన ఆలోచన విధానం అలా ఉంది, సెల్ఫ్ సెంటర్డ్, స్వార్థం ఉంది, నేను స్వార్థం వేరు, స్వకేంద్రితం అంటే ఏంటి, అంతా నా కోసమే. హాస్పిటల్ ఎందుకుంది అంటే నా కోసమే. డాక్టర్ ఏమంటాడు, పేషెంట్స్ ఎందుకోసం ఉన్నారు అంటే నా కోసమే. అంచేత మళ్ళా రండి అంటాడు. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట అంటే ఒప్పుకోకండి మీరు, మళ్ళీ వెళ్ళాం మనం డాక్టర్ దగ్గరికి, వద్దు. ఈ భావన అర్థం చేసుకోండి. యోగి ప్రపంచంలో నేను ఒక భాగాన్ని, నా యొక్క పాత్ర ఈ ప్రపంచంలో ఏమిటి అన్నది ఆలోచించి ఆ విధంగా జీవించగలగాలి. అందుకే నేను చెప్తాను, నేను జపం చేయలేకపోయాను, ధ్యానం చేయలేకపోయాను, యజ్ఞం చేయలేకపోయాను, మానేయండి, ఏం పర్వాలేదు, అవంతా ఇంపార్టెంట్ కాదు. మీ బాధ్యత ఈ ప్రపంచంలో, ఈ విశాల విషయంలో ఒక వ్యక్తిగా ఏమిటి అది అర్థం చేసుకుంటే, ఏమని చెప్తున్నారు ఋషులందరూ కూడా, మీరు కూడా భగవత్ స్వరూపులే. అందులో వాళ్ళు ఏ విధమైనటువంటి అనుమానం పడరు. వాళ్ళు ఏ విధమైనటువంటి, మీరు కాస్త పెద్ద భగవంతుడు, మీరు కాస్త చిన్న భగవంతుడు అనే అంటలే వాళ్ళు. మానవ శరీరధారి ఎవడైనా ఉంటే వాడు ఖచ్చితంగా భగవంతుడే, అదేగా వాళ్ళు చెప్పింది. మరి ఆ భగవంతత్వం ఉందే, డివినిటీ ఉందే, ఆ ఈశ్వరత్వం ఉందే, మరి మనలో ఎందుకు రావటం లేదు బయటికి? ఎందుకు మనకిలో బయటికి రావటం లేదు అంటే, దాన్ని మనం బయటికి రానివ్వటం లేదు. అంతే సింపుల్ లాజిక్. మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని, మనలో ఉన్నటువంటి స్వార్థము కానీ, మనలో ఉన్నటువంటి ఆత్మ కేంద్రితమైనటువంటి ఆలోచన విధానం కానీ దాన్ని బయటికి రానివ్వటం లేదు. ఇచ్చేత యాక్చువల్గా సాధనలో మీరేం చేయక్కర్లేదు, పోగొట్టుకోవాలి. గురుదేవులు ఎప్పుడో ఉదాహరణిస్తూ ఉండేవారు. ఓ రాయి ఉంది, ఓ శిల్పి ఉన్నాడు, దాన్ని ఒక అందమైనటువంటి భగవంతుడి విగ్రహంగా మార్చాడు. అంటే ఏమైనా కలిపాడా తీస్తాడా? తీసేస్తాడు. మీరు అదే చేయాలి, మనమేం కలుపుకోక్కర్లే. చాలా కోరికలు ఉన్నాయి మనకి, అబ్బో తీసేయండి వాటిని, ముందు అది తొలగించండి వాటిని. అది తొలగించకుండా ఆ భగవంతత్వం బయటకి రావాలి అంటే రాదు. అది ఒక చిన్న రహస్యం, అదొక్కటి అర్థం చేసుకోండి. అదే ఇక్కడ నేను మీ చేత ప్రాక్టీస్ చేయిస్తున్నాను. అందుకే మాట్లాడటం లేదు నేను. అంటే మాటలు చాలా మాట్లాడే మనం, అంతులే దానికే ఉంది. ఎన్నిసార్లు మాట్లాడతాం? మాటలు కాదు కావాల్సింది, మీలో ఉన్నటువంటి భగవంతుడు బయటకి రావాలి అంటే ముందు ఏంటి అంటే, మీలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని కప్పివేసినటువంటి కోరికలు, ఆలోచనలను పక్కకు తొలగించండి. అదేం పెద్ద కష్టం కాదు. శరీరంలో మార్పు తీసుకురావాలంటే చాలా కష్టం, కానీ ఆలోచనలో మార్పు తీసుకురావటం ఎంతో తేలిక. మీరు ఆలోచించి చూడండి నేను చెప్పింది కరెక్ట్ అవునో కాదు. ఆలోచనలో మార్పు రావటం ఎంతసేపు? నిమిషంలో మార్చుకోవచ్చు ఆలోచన విధానాన్ని. శరీరంలో మార్పు తీసుకురావాలి అంటే ఒక్కొక్కసారి కొన్ని మార్పులు మనం తీసుకురాలేము. తల్లగా అయిపోవాలి అమెరికన్స్ లాగా అంటే ఈ జన్మలో అవలేము, అసంభవం అది. కానీ అమెరికన్స్ లాగా ఆలోచించగలగాలి అంటే చాలా సులభం అది. అంచేత అసలు ఆలోచించకుండా ఉండమంటే ఇంకా చాలా సులభం. అసలు ఆ సులభమైంది మీరు చేయటం ఇష్టపడటం లేదు. ఆలోచిస్తూనే ఉంటాం మాస్టరు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మాస్టరు. వద్దు, ఏ ఆలోచన వద్దు. నిశ్చింతగా, నిర్లిప్తంగా, ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి లేకుండా జీవించటం మొదట నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్ అది. దీనికి నిరంతరము నేను మీకు చెప్పేది ఏంటి అంటే, అనేక జన్మలు ఎత్తాం మనం, మనం నమ్ముతాం ఆ విషయాన్ని, జన్మ జన్మలు ఎత్తామని. ప్రతి జన్మలోనూ అన్నదమ్ములు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు, గ్యారంటీ కదా. శ్రీకృష్ణుడికే తప్పలేదు శత్రువులు, రాముడికే తప్పలేదు. బాధలుంటాయి. ఈ బాధల పరంపర ఆగేది కాదు. అంచేత ఎక్కడ ఆపాలి దీన్ని? ఈ కోరికల్ని ఎక్కడ ఆపుతాం మనం? ఆపేయండి, ఇంకా అది నేను అనేది ఈ క్షణంలో ఆపేయండి. మీరు భగవంతులు అయిపోతారు. మొదలు మర్రి చెట్టు అంకురించింది, చిన్నగా ఉంటుంది, ఒక చిన్న కుర్రాడైన దాన్ని పీకేయచ్చు. కానీ అది పెరిగి పెద్దదవుతే ఎంతమందికి నీడుస్తుందో అది. మీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని కూడా అంకురింపజేయటానికి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇంకా ఆలోచనలొద్దు, కోరికలొద్దు, వాటికి అంతు లేదు. అందుకు ఆ కోరికలకి నిజంగా అంతు లేదు. మరి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా మాస్టర్, ఏం చేయమంటారు? ఆధ్యాత్మిక జగత్తులో నిష్ణాతులైనటువంటి యోగుల యొక్క జీవిత చరిత్ర చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీకు కనిపిస్తారు. చెప్పులు కుట్టేవాళ్ళు ఉన్నారు, రైదాస్, మీరాబాయి గురు చెప్పులు కుట్టేవాడు. రాజస్థాన్లో ఏదో ఊరు చెప్పులు కుడుతున్నాడు. ఒకసారి గంగా స్నానం అని, గంగా దశహరా అని జూన్ నెలలో వస్తుంది, దానికి చాలామంది గంగా స్నానం చేయడానికి కాశీకి వెళ్తారు. ఆ ఊరు నుంచి రైదాస్ ఏ ఊళ్ళో అయితే జీవిస్తున్నాడో చెప్పులు కుడుతూ, ఆ ఊరు నుంచి కూడా కొంతమంది మేము వెళ్తున్నాము, సరే నేను వస్తానన్నాడు రైదాస్. డబ్బేం లేదుగా, పూర్వకాలంలో కాశీకి వెళ్ళాలి రాజస్థాన్ నుంచి అంటే ట్రైన్స్ అవి ఏం లేవు, చాలా డబ్బు కూడబెట్టుకోవాలి, అదంతా చేసుకున్నాడు. చివరి క్షణంలో కావలసిన ధనము సమకూరలేదు రైదాసుకి. రాత్రి పగలు చెప్పులు కుట్టాడు, అయినా కుదరలేదు. ఎవరికైతే చెప్పులు పుడతాను అని ఒప్పుకున్నాడో వాడు చెప్పులు ఇంకా పూర్తి చేయలేకపోయాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ కథని, మీకు అనేక అనుమానాలు ఈ కథలో తీరిపోతాయి. ఎవరికైతే చెప్పులు కుట్టి ఇస్తానన్నాడు, ఒప్పేసుకున్నాడు 5-6 నెలల ముందు నుంచి కుట్టేయగలనని, కుట్టలేకపోయాడు. ఆ టైంకి డబ్బు సమకూరలేదు, బయలుదేరేవాళ్ళు బయలుదేరిపోతున్నారు, టైంకి చేరుకోవాలి కదా కాశీకని. రైదాస్తో అన్నారు, మరి మీరు వస్తారా అని. నాకు వీలు పడుతూ, నేను ఒక బాధ్యత ఉంది నాకు, నేను ఈ కాలంలో ఇంతమందికి చెప్పులు కుట్టి ఇస్తానన్నాను నేను, అది ఇచ్చాకే గంగా స్నానం అన్నాడు. చాలా జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. సరే అయితే మేము వెళ్తున్నాం అన్నారు. అంటే ఒక చిన్న నాణం, ఆ రాగి నాణం ఏదో ఆ కాలంలో ఉన్నది తీసి గంగానదిలో నా తరఫున వెయ్యండి అని. వెళ్ళారు వాళ్ళందరూ, కాశీలో స్నానం చేశారు. ముడుపులు ఉంటాయి కదా, ఎవరు ముడుపులు వాళ్ళు తీర్చుకున్నారు. బయలుదేరి వచ్చేస్తూ ఉంటే ఒకడికి గుర్తొచ్చింది, అరే రైదాస్ రాగి నాణం ఇచ్చాడు. ఉంటే పోరా, రాగి నాణం ఇచ్చేది ఏముంది గంగలో, అక్కడే పడాయన్నారు. వద్దులేరా పాపం అతను ఇచ్చాడు కదా అని విసిరిశారు. అక్కడి నుంచే గంగానదిలోంచి ఓ బంగారు చెయ్య వచ్చి ఆ రాగి నాణాన్ని పట్టుకుందిట. కథల కావ్యం అంతా మీరు కూడా ఇలాంటి అనుభూతి మీరు అనుభూతి చెందవచ్చు. ఇవంతా జరగలేదు అనుకోకండి, ఖచ్చితంగా జరుగుతాయి ఇలాంటివి యోగుల జీవితంలో. ఎందుకు అలా జరిగింది? బాధ్యత విస్మరించకండి. గంగానదికి వెళ్ళి స్నానం చేస్తానని మొక్కుకున్నాడు, కరెక్టే, కానీ అక్కడ ఇంటి దగ్గర తను ఒక బాధ్యత ఒప్పుకున్నాడు, ఫలానా టైంకి నేను చెప్పులు కుట్టిస్తాను అని. అది పూర్తి చేయకుండా నేను గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చిస్తాను అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్లే, పూర్వకాలం వాళ్ళు కదా. మొక్కుబడి ఉందయా, నేను స్నానం చేసి వస్తానంటే ఎవడైనా వద్దంటాడా? వద్దు. ఆ పని మీరు ఇళ్లలో కూడా చేయకండి అని చెప్తున్నాను. ముందు అది అర్థం చేసుకోండి, ఇంటి పని చాలా ముఖ్యం. ఎందుకు చాలా ముఖ్యం? యోగ సాధనలో తర్వాత మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతం మీరు కర్మ సిద్ధాంతంలో ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటే, మీరు ఎక్కడ పుట్టారో, మీరు ఎవరితో చుట్టబడి ఉన్నారో, మీ చుట్టూరా ఎవరు ఉన్నారో, అదంతా కూడా మీ అర్హత బట్టే ప్రకృతి నిర్ణయించి వాళ్ళని అక్కడ ఉంచుతుంది. మీరు తప్పించుకోలేరు దాన్ని. తప్పించుకుంటే ఏమవుతుందంటే మళ్ళా చుట్టుకుంటుంది అది. సింపుల్ ఫిలాసఫీగా ఇప్పుడు అర్థం చేసుకోండి దాన్ని. తర్వాత మన సాధనలో ఇంకా ముందుకెళ్ళాక దాని లోతుల్లోకి వెళ్దాం. ప్రస్తుతం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎక్కడున్నారు, మీకు నచ్చొచ్చు ఆ పరిస్థితి, నచ్చకపోవచ్చు. ఆ పరిస్థితి మీకు చాలా అవసరం. ఆపరేషన్ చేయాలి, హార్ట్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఎలా ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటాన్ని? నొప్పి లేకుండా ఉంటుందా? ఏంటి, చాలా బాధగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం డాక్టర్కి, ఇదిగో బాబు ఈ 100,000 రూపాయలు తీసుకో అంటాం. ఎందుకంటే కొయ్యమని, కొయించుకోవడానికి ఇస్తాం 100,000 రూపాయలు, అది కూడా గుండె కొయించుకోవటానికి. ఎందుకు ఇచ్చాం? తర్వాత సుఖంగా ఉంటుందని కదా. మీ జీవితాల్లో వచ్చే కష్టాలు కూడా అంతే అన్నది గుర్తుంచుకోండి. అది యోగి జీవిత విధానంలో చూసే దృష్టికోణం. మీకు తెలిసినా తెలియకపోయినా అది 100% కరెక్ట్. పారిపోకండి పరిస్థితుల నుంచి. వాళ్ళు బాధ పెడుతున్నారు, అత్త బాధ పెడుతుంది, కోడలు బాధ పెడుతుంది, మామ బాధ పెడుతున్నాడు, తమ్ముడు బాధ పెడుతున్నాడు, వాడు బాధ పెడుతున్నాడు, వీళ్ళు బాధ పెడుతున్నారు, ఏం చేయాలి మాస్టరు? పారిపోకండి, ఏమీ పారిపోకలేదు. కానీ తమాషా ఏంటి అంటే, ఏ క్షణంలో మీరు ఆ పరిస్థితిని ఒప్పేసుకుంటారో ఆ క్షణంలో ఆ పరిస్థితి మారిపోతుంది. కానీ పరిస్థితి మారిపోతుంది అని చెప్పి ఒప్పుకుంటానని నటిస్తే ప్రకృతి ఒప్పుకోదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా లేదా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీకు ఎంత స్పష్టంగా అర్థమవుతే యోగ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు. చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి మనుషులకి, మేము ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏది బాధ్యత ఏది మోహము. ఇది ఎంత చెప్పినా కూడా శ్రీకృష్ణుడే అంటాడు, గహనా కర్మణో గతి. చాలా కష్టం ఆ కర్మ యొక్క గతిని తెలుసుకోవటం అని. కానీ ధర్మ సూక్ష్మాలు మనకు అవసరం లేదు, కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనం అర్థం చేసేసుకోవచ్చు, మనం ఎక్కడ ఉన్నామో. అంతకంటే మంచి పరిస్థితుల్లో భగవంతుడు మనని ఉంచగలిగితే మనిషి భగవంతుడు మనని అక్కడ ఉంచడు. ఉంచేదంటే భగవంతుడు దయామయుడు కనుక, భగవంతుడు కరుణామయుడు కనుక. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా, మనకి కష్టాలు ఇచ్చినా దుఃఖాలను ఇచ్చినా మనకి నచ్చని పరిస్థితులు ఇచ్చినా ఆ పరిస్థితులు ఎందుకున్నాయి అక్కడ అంటే వీ డిజర్వ్ ఇట్, మనకి తగిన పరిస్థితులు అవి అంతే. ఇది ముందు మీరు ఒప్పేసుకోగలిగితే పరిస్థితులు ఎలా మార్చుకోవాలో మీకే అర్థమవుతుంది. ఇది ఒప్పుకోం మనం, వాళ్ళ ఆలోచన మంచిది కాదు, వాడు ఏదో విధంగా నన్ను దెబ్బతీయాలనుకుంటున్నాడు, మీకు తెలియదేమో. మీకు అలాంటి పరిస్థితి ఎదురయ్యే కర్మ లేకపోతే వాడు దెబ్బతీయాలన్నా తీయలేడు. స్కూటర్ స్టార్ట్ కావటం లేదు ఒకటిది, యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో నా ముందే జరిగింది. నేను కూర్చోవాలి వెనకాతల, కుట్ర స్టార్ట్ అవటం లే, కొడుతున్నాడు కిక్, కిక్ మీద కిక్ కొడుతున్నాడు, స్కూటర్ స్టార్ట్ అవటం లే. వెనకాత నుంచి ఒక జీప్ వచ్చి స్కూటర్ను గుద్దింది, స్టార్ట్ అయిపోయింది. కాళ్ళు చేయి విరిగే యోగం ఉంటే కాళ్ళు చేయి విరిగి ఉండేది, ఆ యోగం లేకపోయిన వల్ల స్కూటర్ మీద ఎక్కి వెళ్ళే యోగం ఉంది, స్కూటర్ స్టార్ట్ అయింది. ఇది అనుక్షణము మన జీవితంలో జరిగేటటువంటి సంఘటన, అది గుర్తుంచుకోండి. మీరు ఇంకోళ్ళని బాధ్యతలు చేయకండి, వాళ్ళ వల్ల నాకు కష్టంగా ఉంది, మా అత్త వల్ల నాకు కష్టాలు వస్తున్నాయి, నా భర్త వల్ల నాకు కష్టాలు వస్తున్నాయి, నా తమ్ముడు వల్ల నాకు కష్టాలు వస్తున్నాయి, వాడు నన్ను మోసం చేశాడు, వీడి వల్ల నేను ఆ వ్యాపారంలో నష్టపోయాను. యోగి అలా ఆలోచన, ముందు ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఈ పరిస్థితికి నేను పరిపూర్ణంగా యోగ్యుణ్ణి కనుకే ఈ పరిస్థితి నాకు వచ్చింది, సింపుల్గా దాన్ని ఒప్పేసుకోండి. మీరు ఏమవుతుంది ఒప్పుకుంటే, మొట్టమొదట మీ మానసిక ఆవేదన ముందు ఉండదు, మీ బాధలు ఉండవు ముందు, మిగతా సంగతి తర్వాత చూద్దాం ఏమవుతుందో. కానీ ఇది ఎప్పుడైతే మీరు ఒప్పేసుకుంటారో ప్రకృతిలో ఓ విచిత్రమైనటువంటి స్పందన ఏర్పడుతుంది, ఆ స్పందన పరిస్థితుల్ని మార్చేస్తుంది, దాన్ని గురువు అనుగ్రహం అంటాం. అది మీకు ఇక్కడ ఎలా పొందాలో చెప్తున్నాను నేను. యాక్సెప్ట్ ఇట్, దేన్ని ఒప్పేసుకోమంటున్నాను నేను, ఏ పరిస్థితి అయినా సరే ఆరోగ్యం బాగలేదు పూర్తిగా ఒప్పేసుకోండి, నచ్చలేదు పరిస్థితి ఒప్పేసుకోండి. రామకృష్ణ పరమహంస ఒక చెప్పేవాడు, పడవలో కొంతమంది నది దాటుతున్నారు, వర్షం కురుస్తుంది, కుంభపూర్ వృష్టి, పడవలో నీళ్లు నిండిపోతున్నాయి. అంచేత ఏం చేస్తున్నారు, పడవలో నిండి నీళ్ళని మిగతా వాళ్ళందరూ తోడి బయట పారిపోసేస్తూ ఉంటే అందులో ఒక యోగి ఉన్నాడు, వాడేం చేశాడు నదిలోంచి నీళ్లు తీసి పోస్తాయి. ఎందుకు అంటే ఏంటో, మీరు భగవంతుడు నీళ్లు నింపుతున్నాడు నేను నీళ్లు నింపుతున్నాను అన్నాడు. యాక్సెప్ట్, యోగి దృష్టి అది. ఆ మానసిక స్థితి మీరు తెచ్చేసుకోగలిగితే మీరు యోగులైపోతారు. మీరు ఏ సాధన చేయక్కర్లేదు, యోగ సిద్ధి పొందటం అనేది ఒక సెకండ్ అంతే, దాని తర్వాత దాన్ని నెమరేసుకోవటమే. ఏమీ చేయక్కర్లే, ఈ మానసిక స్థితిని నిలబెట్టేసుకోగలిగితే ఆ భగవంతుడి యొక్క మొత్తము శక్తి మీదే. కబుర్లేం చెప్పటంలే నేను, యోగుల చరిత్ర అది నిరూపిస్తోంది, నా అనుభవం కూడా అది నిరూపిస్తోంది. కానీ టైం పడుతుంది, అంకురం వచ్చాక మహావృక్షంగా మారటానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది, అది వేరే విషయం. కానీ మొలకెత్తటం అంటూ జరిగితే ఇంకా మనం గాభరా పడక్కర్లే, నీళ్లు పోసుకుంటూ ఉంటే చాలు. ఈ భావన అర్థమైంది కదా, ఉన్న పరిస్థితి, నేను ఏ పరిస్థితిలో అవుతూ ఉన్నానో ఆ పరిస్థితికి అన్ని విధాలా నేను సరిపోతాను. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి మీరు, యాక్సెప్టెన్స్, ఒప్పేసుకోవడం, అవును అంతే ఇదే రైట్. అది మీరు అనగలిగితే ఎలా మల్టిప్లై అవుతుందో పరిస్థితులలో మీకే అర్థమవుతుంది. చేసి చూడండి, అది ఆచరణలో మీరు నేర్చుకోవాల్సినటువంటి 2వ పాయింట్. 3వ పాయింట్ ఏం చెప్పాను నేను, మీరు ఈ మౌనాన్ని సాధన చేస్తున్నప్పుడు నోరు మూసు కూర్చోవటం కాదు, నోరు మూసుకుని కూర్చున్న వల్ల భగవత్ దర్శనమే అయిపోతే మూగ జీవాలన్నిటికీ భగవంతుడు దర్శనం అయిపోయి ఉండేది. అంతేగా, నోరు మూసుకుని కాదు కూర్చోమన్నాను నేను, ఇక్కడ మౌనంగా కూర్చుని మీ లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వంతో సంబంధం ఏర్పరచుకోండి. యోగము అంటే అర్థం అది, యోగము అంటే కలియక. ఏది కలుస్తుంది, మీరు కలవాలి. ఎవరితో కలవాలి, మీ లోపల ఉన్నటువంటి దివ్యత్వంతో దాంట్లో ఎవరైనా కలవచ్చు. వయస్సుతో నిమిత్తం లేదు, ఆరోగ్య పరిస్థితితో నిమిత్తం ఏమీ లేదు, కేవలం మీకు అది ఇష్టం ఉండాలి చేయటానికి. నాకు వీలు పడలేదు మాస్టరు, కాళ్ళు చేతులు పనిచేయం, ఏం పర్వాలేదు ఆలోచిస్తున్నావు కదా, ఇంకోటి మీద కోపం తెచ్చుకోగలుగుతున్నాం కదా, దాని బదులు ఇచ్చేయి. ఏం చేయమంటున్నాను, మౌనంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీరు ఇంటికి వెళ్ళిపోయాక కూడా మౌనంగానే ఉండండి. రిక్వెస్ట్ చేయండి ఇంట్లో వాళ్ళతో. మనం చాలా జన్మలు బట్టి కబుర్లు చెప్తూనే కూర్చున్నాం. ఏముంది వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, మీరు కొత్త మాటలు ఏం మాట్లాడుకుంటారు, రోజు అవే మాటలేగా. ఇంకా మేము మాట్లాడడం, ఇంట్లో వాళ్ళు కూడా భలే ఆనందిస్తారమ్మయ్యా అని. వాళ్ళు ఆనందించినా ఆనందించకపోయినా మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండి ఏం చెయ్యాలి అది అర్థం చేసుకోండి. ఏం చెయ్యాలో ఇది చేయగలిగినప్పుడు మీ మౌనము అర్థవంతం అవుతుంది. అది ఆ క్షణం నుంచి అంకురించటం మొదలెడుతుంది. నేను చాలాసార్లు చెప్తాను, నేను మీకు ఉదాహరణ, ఒక విత్తనాన్ని మీరు భూమిలో నాటారు, బతికే విత్తనం అవుతే అది నాటిన క్షణం నుంచే మహావృక్షం. అది టైం పట్టొచ్చు, అది వేరే విషయం. కానీ మీరు భూమిలో నాటారు, నాటిన క్షణం నుంచే దానిలో జీవం ఉంది, అది పెరుగుతూ వస్తుంది. అది మీరు అంతే, ఈ క్షణం నుంచే మీరు యోగులు, అసంభవం ఏం కాదు అది. కానీ ఏంటి నాటాలి మీరు ఆలోచించొద్దన్నాను కదా, కోరికలు కోరుకోవద్దన్నాను కదా, మరి ఏం చేయాలి మీరు? మీ లోపల మూడు లక్షణాలు కలిగినటువంటి ఒక చేతనత్వం ఉంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. అలాంటి గురువు ఎక్కడున్నాడని చెప్తాం, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఈ సంపూర్ణ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నాడు ఆ శక్తి. మరి అది మీలోనే ఉన్నాడుగా, దాన్ని పట్టుకోండి, దానికోసం గమనించండి. ఉత్తిరిని కూర్చుంటే ఏం లాభం మీరు? ఉత్తిరిని కూర్చుంటే ఏమీ అవ్వదు మౌనంగా. అర్థమైందా ఏం చేయాలో? పట్టుకోండి దాన్ని, అది లోపల ఉంది. అది ఏమో ఈ క్షణంలోనే పట్టుకుంటారేమో, మీరు ఏం తెలుసు, చాలా టైం పడుతుందన్నాను నేను. 20 జన్మలు పడుతుంది అన్నాను అనుకోండి, ఇదే 20వ జన్మేమో, ఎవరికి తెలుసు, 18 జన్మలు అయిపోయిందేమో. రాత్రి ఇక్కడ కూర్చోంగా ఇదంతా వింటూ, ఏంటో ఈ గందరగోళం అంతాను, నోరు మూసుకోమంటాడు అని పారిపోయి ఉండేవాడు మీరు. మీకు ఈ విషయాలు రుచిస్తున్నాయంటేనే అర్థం ఏంటి అంటే ఆ బీజాలు ఉన్నాయని, ఆ అర్హత ఉందని. కానీ సమాజం ఉందే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఉందే, ఆ వాతావరణం మిమ్మల్ని దీనికి అనుకూలంగా లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మౌనముగా ఉండి మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుణ్ణి, మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వవ్యాపిని, మీ లోపల ఉన్నటువంటి ఆ సర్వసమర్థమైనటువంటి సత్తాని పట్టుకోవాలి అంటే మీరేమీ బయట వాళ్ళకి చెప్పక్కర్లే. అసలు మీరు చేస్తున్నారని కూడా చెప్పక్కర్లే. మీ పని మీరు చేసుకోండి, చెప్పాలా ఏంటి మేము చేస్తున్నామని. మీరు మౌనంగా ఉన్నారు, ఏం చేస్తున్నారో అవి తెలుసు. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ పుస్తకం రాత్రల్లో చదివేవాడిని. మా నాన్నగారు మా తాతగారు ఎంత ఆనందించేవారు. కానీ కెమిస్ట్రీ పుస్తకం లోపల ఏముండేది, డిటెక్టివ్ నవల్ ఉండేది. అందరూ అలాగే చేసి ఉంటారు, నేను చేశానది, లేకపోతే నేను ఒక్కడే అలాంటి, మీరు చాలా మంచివాళ్ళు, మీరు అలా చేసి ఉండరు కదా. అలాగే మీరు బాహ్య జీవితంలో మామూలుగా జీవించండి, లోపల డిటెక్టివ్ పుస్తకం పెట్టుకోండి. ఈ భావన, ఈ గురువుని తలుచుకుంటున్నానని చెప్పకలే 10 మందికి. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది? ఎవ్వరికి చెప్పక్కర్లే. నిరంతరము తమాషా ఏంటో తెలుసా, ఆ మౌన స్థితిలో ఆ స్పర్శ ఎప్పుడైతే లాగటం మొదలెడుతుందో ఇంకా ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అది ఆ ఆకర్షణ పరిధిలో పడాలి. ఈ గురుత్వాకర్షణ నియమాలు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్కసారి ఇక్కడ నుంచి మనం పంపించినటువంటి రాకెట్ చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తిలోకి వెళ్ళగలిగితే ఇంకేం చేయక్కర్లే, చంద్రుడే చూసుకుంటాడు. రివర్స్లో భూమి యొక్క ఆకర్షణ శక్తిలోకి ఆ రాకెట్ వచ్చేస్తే ఇంకా మనం ఏం చేయక్కర్లే, భూమి చూసుకుంటుంది. అలాగా మనం ఎలాగో అలాగా మౌనము యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోగలిగితే కొంచెం కష్టపడాలి దానికి. కానీ ఒక 2 నిమిషాలు కూర్చుంటే సరిపోదు, ఇది 10 నిమిషాలు కూర్చుంటే సరిపోదు. మా గురువుగారు ఎప్పుడు ఏం చెప్పారు అంటే, మీరు సాధన చేయదలుచుకుంటే రోజుకి కేవలము 24 గంటలు చేయండి. అంతకంటే ఎక్కువ చేయగలిగితే మీ ఇష్టం అనేవారు. అంతకంటే తక్కువలో మీరు సాధకులు కాలేరు. నిరంతరము ఈ మానసిక స్థితి ఉంచుకోవడానికి ఏంటి మీకు అడ్డు? వాడి గురించి బాధపడటము, ఉన్న పరిస్థితుల గురించి బాధపడటం. ఆ పరిస్థితులను మనం మార్చలేము. పరిస్థితుల్ని మనం మార్చగలిగితే బాధపడంగా మార్చడానికి ట్రై చేస్తాం. మార్చలేని పరిస్థితులు మన ముందున్నప్పుడు, ఇంకా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు గాభరా పడకుండా ఆ మౌనంలోకి వెళ్ళిపోగలిగితే, ఆ మౌనంలో ఏముంది, 3 లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. సర్వజ్ఞత్వం ఉంది అక్కడ, సర్వవ్యాపకత్వం ఉంది, సర్వసమర్థత ఉంది. ఈ 3 లక్షణాలు ప్రతి గురువు చూపించాడు మీకు. సివివి గారు చూపించారు, లహరి మహాశయ చూపించాడు, రామకృష్ణ పరమహంస చూపించాడు, శుద్ధి సాయి చూపించాడు, అరవిందు చూపించాడు, శ్రీరామ శర్మ ఆచార్య చూపించాడు. వీళ్ళనే ఎందుకు అంటున్నాను అంటే వీళ్ళ గురించి మనకి ఎక్కువ పుస్తకాలు లభ్యం అవుతాయి. వీళ్ళ గురించి వీళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఏ విధమైనటువంటి జీవితం జీవించమని చెప్పారో మనకి ఈజీగా దొరుకుతాయి. అందుకని వీళ్ళు మాత్రమే గొప్ప గురువులని కాదు, ఎవడు ఆ స్థితికి వెళ్ళినా అందరూ ఒకటే. కానీ ఓ వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, 101 మంది ఋషులు ఆయన్ని తీర్చిదిద్దారు. ఒక్క ఋషి ఎంత గొప్పవాడో మీరు ఊహించుకోండి. భారతదేశ చరిత్రలో ఋషులకి అద్భుతమైనటువంటి స్థానం ఉంది. మరి 101 మంది ఋషులు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మొన్న 1982-83 వరకు మన మధ్య తిరుగుతే మనం ఏం ఉపయోగించుకోగలిగాం? శ్రీరామ శర్మ ఆచార్య అంటే హిందీ రాదు మాస్టారు మాకు, హిమాలయాలకు వెళ్ళలేం మాస్టారు, హరిద్వార్కి వెళ్ళలేం మాస్టారు. ఒంగోలు దగ్గరేగా ఉన్నది ఆయన, నెల్లూరు జిల్లాలో తిరిగాడు ఆయన. ఏం ఉపయోగించుకున్నాం మనం? కారణం ఏంటి? మనకి ఈ స్థితి అక్కర్లే. మాకు సర్వజ్ఞత్వం వద్దు, సర్వవ్యాపకత్వం వద్దు, సర్వసమర్థత వద్దు. చిన్న చిన్న కోరికలు ఏవో ఉంటాయి. నేనే అంటున్నాను, ఓకే మీ ఇష్టం, మీకు కోరికలు ఉన్నాయా లేదా, అవి పెద్ద కోరిక అని మిమ్మల్ని అంచనా వేసే స్థాయి నాకు లేదు. కానీ నేను ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. నేను ఆ కార్యక్రమం ఏమిటి అంటే, యోగ విద్య నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి యోగ విద్య గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఇవ్వాలి అనేటటువంటి ఒక కోరిక ఉంది నాకు. దానికి మిగతా అన్ని కోరికలు అడ్డు తగులుతాయి. మీరు ఏం కోరినా అడ్డు తగులుతుంది. ఆరోగ్యం వద్దు. నిన్న సాయంత్రం నా పరిస్థితి మీకు తెలీదు, సో నోరు విప్పే స్థితిలో లేను నేను చెప్పా. ఇందుగా చెప్తున్నాను నేను, మీరు కూడా అలా జీవించవచ్చు, చెప్పాల్సిన పనేం లేదు. ఇందుకే చెప్తున్నాను అంటే, శరీరం మీద పూర్తి అధికారం సంపాదించుకోవచ్చు. అది నేర్చుకోకుండా ఎప్పుడు చిన్న చిన్నవే అడుగుతారేంటి? వెంకయ్య స్వామి చనిపోతూ చనిపోతూ అన్న మాటలు ఏంటి అంటే, కొండంత ఉంది నా దగ్గర, ఎవ్వడూ అడగలేదన్నాడు. శుద్ధిసాయి అదే అన్నాడు, సత్యసాయి అదే అన్నాడు. నేనే అంటున్నాను, అసలు నేను కొండంత ఉందనే అన్ను. మీకు యోగ విద్య కావాలా రండి, అక్కర్లేదా ఇక్కడికి రాకండి. కానీ యోగ విద్య వల్ల ఏమొస్తుంది మీకు? మీరు ఒక సివివిగా మారుతారు, మీరు ఒక శుద్ధిసాయిగా మారుతారు, మీరు ఒక ఋషులుగా మారుతారు. కానీ ఆ ఋషి పరంపర యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి మీరు. ఆ ఆలోచన విధానం మారకుండా యోగిగా మీరు మారలేరు. నేను ప్రాణాయామం చేస్తాను మాస్టరు, హఠయోగం చేస్తాను మాస్టరు, తలకిందుడుగా నుంచుంటాను మాస్టరు, ఇవేవి యోగం కాదు, ఇవేవి అక్కర్లే. యోగం ఏమిటి? మౌనముగా ఉండి మీ లోపల ఉండే ఆ చేతనత్వం, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే. ఇంది లోపల మీకు ఆ చేతనత్వం, దాన్ని ఎందుకు పట్టుకోలేరు మీరు? పట్టుకుంటే ఎలా ఉంటుంది మాస్టరు? సర్వజ్ఞత్వం వస్తుంది మీకు. రాలేదంటే పట్టుకోలేదని అర్థం. సింపుల్. సర్వసమర్థత వస్తుంది మీకు, సర్వవ్యాపకత్వం వస్తుంది. గ్యారంటీగా మీలో ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, ప్రతి ఒక్కరికి. వాడు ఎవడు, వాడి వయస్సు ఏంటి, వాడి చదువు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక్కరే మౌనంగా ఉండటానికి ఏం అర్హత కావాలి చెప్పండి? ఏం చదువుకోవాలి మౌనంగా ఉండటానికి? ఎన్ని రీసెర్చ్లు చేయాలి మౌనంగా ఉండటానికి? ఏం రీసెర్చ్ చేయక్కర్లే, మౌనంగా ఉండిపోవటమే. మౌనంగా ఉండిపోయి ఇది మర్చి కలిగి ఉన్నటువంటి చేతనత్వాన్ని నేను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అని లోపలికి వెళ్ళండి. అంతర్ముఖం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలిత సహస్రనామంలో చెప్తాం. లోపల సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలిత సహస్రనామంలో చెప్తాం. లోపలికి వెళ్తే చాలా సులభం, అది బయటకు వెళ్తే ఏమీ రాదు. ఆ లోపల ఆ చేతనత్వాన్ని పట్టుకోవటానికి ట్రై చేయండి. ట్రై చేయగలిగితే మీరు ఈ 5-6 రోజుల్లోనే మీకు లింక్ దొరుకుతుంది. 24 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ 1.5 సంవత్సరాల కాల వ్యవధి వచ్చింది. అందుకు ఈ తాపత్రయం అంతా కూడా. మళ్ళీ మీకు ఛాన్స్ దొరకాలి అంటే మార్చ్ సెప్టెంబర్ కుదరదు. అది మళ్ళీ 24 కోట్ల తర్వాత మళ్ళీ దీంట్లో సెప్టెంబర్ పరీక్ష రాయటానికి వీలుంటుంది. అప్పుడు చూసుకుంటాం మాస్టర్ అంటే అది మీ ఇష్టం. దానికి ఉంది, దానికి నేనేం అంటలే. ఈ భావన అర్థం చేసుకుని మీ పరిస్థితులు ఎలా ఉన్నా గురువుకి సమర్పించేయండి. ఏ గురువు అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీకు తెలిసినా తెలియకపోయినా మిమ్మల్ని బయటపడేస్తాడు. మీకు చెప్పొచ్చు ఒకసారి, చెప్పకపోవచ్చు. ఆ మాత్రం చేయగలడు ఆయన, చేయలేదు మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. చాలామంది క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవటానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ముదర్నివ్వండి అంటాడు. వీడే డాక్టరు, కన్ను కొయ్యమంటే కొయ్యటం లేదంటే ముదరకుండా కూసేస్తే ఏమవుతుంది, ఉన్న కన్ను పోతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం ఇంకా రాటు తేలాలేమో, మనకి కావలసినంత ఏమనాలి, కష్టాన్ని భరించగలిగేటటువంటి శక్తి ఇంకా రావాలేమో. యాక్సెప్ట్ ఇట్, ఒప్పేసుకోండి దాన్ని. దాన్ని ఒప్పేసుకుని మౌనముగా ఉండి ఆ లోపల ఉన్నటువంటి ఆ గురువుని కాంటాక్ట్ చేయండి. మౌనంగా కూర్చోవటం కాదు. అందుకని ఏం చెప్పాను నేను, మీరు మౌనంగా ఉండలేకపోతే గురుచరిత్రలు చదువుకోండి. ఇంచేత గురుచరిత్ర ఆ మౌనస్థితి యొక్క బాహ్య స్వరూపం. వెంకయ్యస్వామి కానీ, ఈ షిర్డి సాయి కానీ, ఈ లహరీ మహాశయ కానీ, గురువులందరూ, ఈ ఫలానా గురువు అనే కాదు, మీరు ఏ గురువు చరిత్ర చదివినా ఏం అభ్యంతరం లేదో చదువుకుంటూ ఉండండి. చదువుకుని మధ్యలో కళ్ళు మూసుకుని అలా ఉండిపోదలుచుకుంటే ఉండిపోండి. టైం అయిపోయింది కదా అని లేచిపోకండి. ఉండిపోవాలని ఉంది, ఉండిపోండి అలాగా. లేదు అలా కూర్చోవాలని ఉంది, ఇంట్లో అనుకూలమైనటువంటి పరిస్థితి దొరకటం లేదు మాస్టర్, ఇక్కడికి వచ్చి కూర్చోండి. పెడుతుంది అందుకే. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు కబుర్లు చెప్పుకోవటం మొదలెట్టారనుకోండి, మరి నేను కాస్త బాధపడాల్సి వస్తుంది. ఆ పని మాత్రం చేయకండి. ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి. యోగ విద్య నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళు ఆ యోగుల స్థాయిలో ఉండండి. మళ్ళీ మీ మీద ఒక్కడిని పెట్టి, వాడి మీద మళ్ళీ ఇంకోడిని పెట్టి, అలా వాళ్ళని సూపర్వైజర్ మీద సూపర్వైజర్ని పెట్టుకుంటే అట్ట, మీరే సూపర్వైజర్స్. మౌనంగా ఉండండి ఇక్కడికి వచ్చి. ఎప్పుడైనా రావచ్చు, రాత్రి అయినా పొగలైనా ఉపయోగించుకోండి. ఇలాగా 3 రోజుల పాటు ఒక 3 డేస్ సైకిల్ పూర్తయ్యాక 4th సైకిల్ నుంచి నేను కూడా మీతో కూర్చుంటాను, కలిసి చేద్దాం, కలిసి ముందుకెళ్దాం, తేల్చేసుకుందాం. ఈ 1.5 సంవత్సరాల్లో అసలు ఈ యోగ విద్య ఏముంది, ఇటో అటో తేలిపోతుంది కదా. నాకు మా చిన్నప్పుడు మా నాన్నగారితో నేను అన్న మాటలు అప్పుడప్పుడు గుర్తొస్తుంటే, ఏంట్రా ఇదంతా నీకు అని. పొన్నిలే నాన్న, ఓ జన్మ దీనికి ఇచ్చాను అనుకుంటాను, వేస్ట్ అవుతాయి అనేవాడిని. ఇప్పుడు జన్మక్కర్లే, 1.5 సంవత్సరాలే, ఇచ్చి చూడండి ఏమవుతుందో. ఏముంది, పిల్లవాడికి మెడికల్ ఎంట్రన్స్లో సీట్ రాబోతే ఏం చేస్తాం. చాలామంది పేరెంట్స్కి మేము కూడా సలహా ఇస్తాం, పోనీ ఇంకో ఛాన్స్ రాయించండి అని. మళ్ళీ 1 సంవత్సరం చదువుతాడు వాడు. ఇది అంతే, 1 సంవత్సరం మీ జీవితంలో కొంచెం అన్ని పక్కన పెట్టి బాధ్యతలు విస్మరించకుండా జాగ్రత్త. మీ ఇందాక రైదాస్ ఖచ్చ చెప్పినందుకే, ఇంటి బాధ్యతలు ఉండి దాన్ని విస్మరించి నేను మౌనంగా కూర్చుంటాను అంటే ఆ గురువు ఏం పలకడు, బ్లాక్ అయిపోతుంది అక్కడ. అర్థమైంది కదా. ఇలాగ ప్రతిరోజు 6:30కి మనం కూర్చొని దీని గురించి చెప్పుకుంటూ ఉందాం. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఈ కబుర్లు కాదు. కళ్ళు మూసేసుకోండి, ఆ మౌనంలోకి వెళ్ళిపోండి. నేను చెప్పానే, దాన్ని పట్టుకోవటానికి ట్రై చేయండి. ఆ లోపల ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత కలిగి ఉన్నటువంటి చేతనత్వం ఉంది మనలో. అందరిలోనూ ఆ చేతనత్వం ఉంది, అనుమానమే లేదు. పట్టుకోండి దాన్ని, దానికోసం ట్రై చేయండి. ఆ ఎఫర్ట్ ఉందే, దానికి ప్రయత్నించండి, లోపలికి దూరండి, ప్రయత్నిస్తూ ఉండండి. టైం ప్రకారము కార్యక్రమాలు ఎలా ఉంటాయో అలా చేయండి. కూర్చోగలిగే వాళ్ళు, ఉండదలుచుకున్న వాళ్ళు అలా ఉండిపోండి. ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. క్లిక్ అయిపోయింది అనుకోండి, క్లిక్ అయిపోతుంది. ఆ పని ఉంది, ఈ పని ఉంది, కానీ బాధ్యత ఉంటే, బాధ్యత వదిలేసి ఇక్కడ కూర్చుంటానంటే కుదరదు.